그림에는 아픈 관절을 알아. 이로저나 భగవాన్ శ్రీ రమణ మహర్షి 116వ జయంతి. ఏ జ్ఞానికైనా, ఏ బ్రహ్మానుభవం పొందిన వాడికైనా, ఏ చైతన్య స్థాయి అందుకున్నవాడికైనా శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. అయితే ఆ శరీరం అంటే ఉపాధి. ఆ ఉపాధి వచ్చినప్పుడేమో పుట్టినరోజు అంటున్నాం, ఉపాధి పోయిన రోజునేమో వారి శరీరం విడిచిపెట్టిన రోజు అంటున్నాం. భగవంతుడికి పుట్టుక లేదు, చావు లేదు. ఆత్మక పుట్టుక లేదు, చావు లేదు. శరీరం పుడుతుంది, శరీరం పెరుగుతుంది, శరీరం ముసలి తగ్గుతుంది, శరీరం మరణిస్తుంది. అన్నీ శరీరానికే. శరీరానికి రోగం రావటం, శరీరం మరణించడం పొరపాటేం కాదు. శరీరం అయ్యాక రోగం వస్తుంది, ఏదో రోజున మరణిస్తుంది శరీరం. అది పొరపాటు కాదు. ఇంకా పొరపాటులో ఎక్కడ ఉందంటే, మన హృదయంలో ఉన్న చైతన్యం, మన హృదయంలో ఉన్న నిజం, మన హృదయంలో ఉన్న ఈశ్వరుడు మీద మనకు విశ్వాసం లేకపోవటం పొరపాటు. ఆయన అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్నానని చెబుతున్నప్పటికీ, ఆయన ఉన్నానని చెప్పినప్పటికీ, ఆయన మాట మీద కానీ ఆయన ఉనికి మీద కానీ మనకు విశ్వాసం లేకపోవటం పొరపాటు. మనకి అహంకారం మీద నమ్మకం ఉంది, మన తెలివితేటల మీద నమ్మకం ఉంది, రాగద్వేషాలు, ఈ లైక్స్ డిజ్లైక్స్ అన్నిటి మీద నమ్మకం ఉంది. కానీ ఏదైతే సర్వకాల సర్వావస్థల్లో సజీవంగా ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు మీద నమ్మకం లేదు, అదే మనలో ఉన్న పెద్ద పొరపాటు, అదే దోషం. ఇంచదండి, ఆ వస్తువు మీద విశ్వాసం కుదరకపోతే అది ఎరుక పడదు. మన స్వరూపానికి చావు లేదు, మన స్వరూపంలో శాంతి ఉండదు. కొంతమంది పెద్దలు ఏమని చెబుతారంటే, ఆ స్వరూపంలో ఉన్నటువంటి శాంతి కనుక, ఆనందం కనుక వ్యక్తికి దొరికితే, ఈ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అంటే ప్రపంచంలో ఉన్న వస్తుజాలం అంతా కూడా తెల్లచేమల్లా కనిపిస్తాయని. ఆత్మశాంతి, ఆత్మసుఖం పొందిన వాడికి ప్రపంచంలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మృగక్షేమంలాగా కనిపిస్తాయి. అడిగి క్షేమం, ఎక్కడైనా క్షేమం చూస్తే మనకు ఆకర్షణ కలగదు క్షేమం మీద. అలాగే ప్రపంచం యొక్క వస్తువుల మీద కూడా బ్రహ్మానుభవం పొందిన వాడికి ఆకర్షణ కలగదు. అంటే ఒగ్గబెట్టుకోవడం కాదు, అది సహజంగానే వాడికి ఆకర్షణ కలగదు. ఆ స్థితి, ఆ ఇమోర్టల్ స్టేట్ అటువంటి. మన ఇంద్రియాలకి విషయాలకి అనుబంధం ఉంటుంది. ఒక ఇంద్రియానికి ఒక విషయం ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ విషయాలను మనం అనుభవించడం వల్ల మైండ్ పొల్యూట్ అవుతుంది. అంటే గోడ మసి, గోడ మసిక్కితే ఎలా ఉంటుందో, మసి బారిపోతే గోడ ఎలా ఉంటుందో, మైండ్ అలా పొల్యూట్ అయిపోతుంది. అందుచేత మనస్సు విషయాన్ని నమ్మటం లేదు. తనకు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ, తన మూలంలో ఉన్నప్పటికీ విషయాన్ని నమ్మటానికి, అది నమ్మటానికి సిద్ధంగా లేదు. అది ఎంచేత అందులో ఉన్న దోషాల వల్ల, అందులో పొల్యూట్ అయిపోయి ఉండటం వల్ల, అది మసిబారిపోయి ఉండటం వల్ల మనస్సు. మనస్సు యొక్క మనోమూలం హృదయంలోనే ఉంది. దేహం లోపలే నీ హృదయంలోనే ఉంది మనోమూలం. మనకు అంచేపు రూపదృష్టి, నామదృష్టి. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు మన శ్మశానానికి, ఈ శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్లే వరకు రూపదృష్టి, నామదృష్టి తప్పించి ఇంకో దృష్టి లేదు మనకి. ఇక్కడ విషయం ఎందుకు మనకు అర్థం అవటం లేదంటే, ఆ మనస్సుకి మూలమైనటువంటి హృదయానికి దానికి రూపం లేదు, నామం లేదు. మూలానికి దానికి ఒక ఆకారం లేదు. మనమేమో ఏదో ఒక చనిపోయే వరకు, శరీరం చనిపోయే వరకు ఏదో ఆకారాలను పట్టుకు తిరుగుతున్నాం. దానికి ఆకారం లేదు, మన మూలానికి ఆకారం లేదు. అంటే ఈ రూపాలకి, నామాలకి, ఆకారాలకి అలవాటు పడిపోయిన మనస్సు అంతర్ముఖం అవటం లేదు, హృదయంలో చేరుకోవటం లేదు, హృదయంలో వస్తువుని పొందటం లేదు. ఇక్కడ చిక్కది అంటే మనకు తెలియటం లేదు కాబట్టి లేదనుకుంటున్నాం అన్నమాట. వస్తువు ఉంది, మనకు తెలియటం లేదు కాబట్టి దేవుడు అంటే ఎవడో మనకు తెలియటం లేదు కాబట్టి లేడనుకుంటున్నాం. అందుచేత ఈ రూపదృష్టి, ఈ నామదృష్టి మనకి ఎక్కువగా ఉండటం వల్ల, అందులో బాగా పాతుకుపోవటం వల్ల మనస్సు బాహ్యానికి వచ్చేస్తుంది, కానీ అంతర్ముఖం కలగటం లేదు. భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కానీ ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉండగా అరుణాచలాన్నే ఎన్నుకున్నారేమిటి గణపతి శాస్త్రి గారు అన్నారు. చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా భారతదేశంలో. భారతదేశంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉండేవి, అరుణాచలాన్నే ఆయన ఎందుకు ఎన్నుకున్నారు అని. ఎవరు? భగవాన్. అరుణాచలాన్ని ఆయన ఎన్నుకోలేదు, అరుణాచలేశ్వరుడు ఆయన ఎన్నుకున్నాడు. అరుణాచలేశ్వరుడే ఆయన ఎన్నుకుని ఆయన ఆకర్షించుకున్నారు. ఆయన ఆయన స్మృతిలోకి వచ్చి ఆయన ఎవరో తెలియపరిచి ఒక కేక వేసి ఒక పిలుపు పిలిచి ఆకర్షించుకున్నారు ఆయన. అందుకని ఆయన ఏమి సెలెక్ట్ చేసుకోలేదు ఆ ప్లేస్. రమణ మహర్షి గారు అరుణాచలం గురించి చక్కటి మాట చెప్పారు, ఇది నా గుండె గట్టిగా పట్టుకుంది. ఆ గుండె ఎంత ఆపుకుందామో గొంతుకులోకి వచ్చేస్తాను, గుండెలో ఉన్న విషయం దాచుకుందానో గొంతుకులోకి వస్తుంది. ఏం చెప్పారంటే ఆయన చాలా చక్కటి విషయం, గురువులు సాధనలు దేవతలు మీకు చేయలేని సహాయం అరుణాచలం చేస్తుందని చెప్పారు. సాధనలు గురువులు దేవతలు కూడా చేయలేని సహాయం మీకు అరుణాచలేశ్వరుడు చేస్తాడు. అయితే మీరు పెద్ద కష్టపడిపోక్కర్లేదు, ఊళ్ళంతా నడిపేసుకోక్కర్లేదు, కుదిపేసుకోక్కర్లేదు, మీ హృదయంలో అరుణాచలేశ్వరుని ప్రేమతో స్మరించుకోవటం వల్ల, విశ్వాసంతో ఆ నామాన్ని అరుణాచలేశ్వరుడు యొక్క నామాన్ని మీరు స్మరించుకోవటం వల్ల, ఆయన హృదయంలోనే ఉన్నాడు, అరుణాచలేశ్వరుడు హృదయంలో ఉన్నాడు, ఆ లోతులకి మీరు దిగలేరు, ఆయనే మిమ్మల్ని గుంజుకుంటూ 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 ఆయన ఉన్న చోటుకి తీసుకుపోతాడు. ప్రీతితో ఆయన హృదయంలో మీరు స్మరించుకోవటం వల్ల గురువులు దేవతలు సాధనలు చేయలేని సహాయం అరుణాచలేశ్వరుడు ద్వారా మీరు పొందవచ్చు అని చెప్పారు. అరుణాచలేశ్వరుడు గురించి ఆయన చెప్పిన మాట మీకు చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను. మనలో ఉన్నటువంటి మనకి అహంకారం తగ్గుతుంటే అజ్ఞానం తగ్గుతుంది, స్వార్థం తగ్గుతుంది, తర్వాత ఆడంబరం తగ్గుతుంది, అశాంతి తగ్గుతుంది, అలజడి తగ్గుతుంది, తర్వాత ఏదో మనం పేరు సంపాదించాలి, ఏదో గొప్పవాళ్ళు అయిపోవాలనేటువంటి ఈ భ్రాంతిలు తగ్గుతాయి. అంటే రూపదృష్టి నామదృష్టి తగ్గుతుంది, ప్రాపంచిక దృష్టి తగ్గుతుంది, ఆత్మదృష్టి పెరుగుతూ ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు నామం చేస్తున్నామండి మాకేమి శాంతి కలగటం లేదు, ఏదో అశాంతిగా వస్తుంది, అలజడిగా వస్తుంది. అంటే మనకి ఏ కారణం వల్ల అశాంతి వచ్చినా అలజడి వచ్చినా ఆందోళన వచ్చినా మనసులో, ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ భగవంతుడు చెయ్యొద్దన్న పనులు మనం చేసినట్టు లెక్క. కర్మ వెంటాడుతూ ఉంటుంది, అనుభవిస్తే నశిస్తుంది. ఒకవేళ ఈ శరీరం మరణించిన కానీ అది ఇంకో జన్మకైనా అలా వెంటాడుతూ కూడా వస్తూ ఉంటుంది. డెడికేషన్ టు గాడ్ మీన్స్ డినైల్ ఆఫ్ ది ఈగో. మీకు భగవంతుడు కావాలని మీరు అనుకుంటే ఈ అహంభావాన్ని వదులుకోవాలి. పిల్లోడు మటుకు దుండులా ఉండాలి, కానీ కంచంలో అన్న మటుకి కదలకూడదంటే ఎలా సాధ్యమవుతుంది? నీకు దేవుడు కావాలంటే అహంభావాన్ని వదులుకోవాలి, అహంభావం కావాలంటే దేవుణ్ణి వదులుకో. రెండట్లు ఏదో ఒకటే నీకు అవకాశం. డెడికేషన్ టు గాడ్ మీన్స్ ది డినైల్ ఆఫ్ ది ఈగో. నీకు అహంభావనే కావాలంటావా? నీకు దేవుడు దొరికేది లేదు. ఈ జన్మలోనే కాదు కోటి జన్మలు ఎత్తాను. దేవుడే కావాలనుకుంటావు, దీన్ని వదులుకో. అది కావాలంటే దీన్ని వదులుకో, దీన్ని కావాలంటే దాన్ని వదులుకో. సైతాన్ కావాలనుకుంటే శివుడిని వదులుకో, శివుడు కావాలనుకుంటే సైతాన్ని వదులుకో. ఇప్పుడు మనం సంసార సముద్రంలో ఉన్నాం. ఈ సంసార సముద్రం అంటే ఇంట్లో మనుషులు కాదు, ఈ శరీరం చనిపోవటం, మళ్ళీ శరీరం పుట్టడం, ఈ జన్మ మరణాల ప్రవాహం చూశారు, అది సంసార సముద్రం. ఈ సంసార సముద్రంలోంచి ఒడ్డుకి రాలేకపోతున్నాం, ఎంచేపు చూసినా అక్కడే తిరుగుతున్నాం. మధ్యలో ఈ పాడు స్నేహాలు ఏది తిరిగితే అది సుడిగుండలాగా అది ముంచేస్తూ ఉంటుంది. ఆ సుడిగుండంలోని బయటికి రావాలంటే మరీ కష్టం. అసలే సంసార సముద్రంలో ఉన్నాం, మనకు ప్రారంభం సరిగ్గా లేకపోతే పాడు స్నేహాలు తిరుగుతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ శ్రద్ధగా వింటున్నారు. ఆ గోడ దాటాక దేవుడు లేడు, దెయ్యం లేదని ఎవడో అంటాడు అనుకోండి, నిజమో కావాల్సిన మళ్ళీ మీరు నమ్ముతారు. అంటే సొంత ఆలోచన లేని మనుషుల్ని శాస్త్రం ఏం చెప్పారంటే ఎత్తివారి బిడ్డలు అన్నారు. కొంతమందికి సొంత ఆలోచన ఉండదు, అసలే సంసార సముద్రంలోంచి బయటికి రాలేక ఒడ్డుకి రాలేక మనం చెప్పలు పడతాంటే మళ్ళీ ఈ స్నేహాలు ఒకటి మనకి, అంటే ఈ లౌకిక స్నేహాలు ఒకటి అవి సుడిగుండంలో లాగేస్తాయి. ఇన్ని ప్రమాదాలలో పడి ఉండగా మనల్ని మనకి అందులోంచి ఒడ్డుకి లాక్కు రావటం కోసం, అంటే సంసార సముద్రంలోంచి ఆత్మజ్ఞానానికి ఈ మోక్షశాంతి పొంది అనే ఒడ్డుకి తీసుకురావటం కోసమే రమణ మహర్షి లాంటి మహాగురువులు మహాజ్ఞానులు ఉపాధి కల్పించుకుంటారు. అదే రమణ మహర్షి యొక్క జన్మ. ఉపాధి యొక్క పుట్టుకి ఉపాధి యొక్క చావుకి వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. అయితే మనం ఉపాధితో తాదాత్మ్యం పొంది ఉంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనలాగే పుట్టారని మనలాగే చనిపోయారని మనం అనుకుంటున్నాం. వాళ్ళని కారణజన్ములు అంటారు. వాళ్ళు అంటే మనం కర్మ అనుభవించడానికి జన్మించాం, వాళ్ళకి కర్మానుభవం ఏమి లేదు. తొలగించుకోవలసిన పాపం కానీ, తొలగించుకోవలసిన దోషం కానీ, తొలగించుకోవలసిన బలహీనత కానీ, పోరాడి అజ్ఞానులు పోరాడి బయట అజ్ఞానాన్ని బయటకు తోలటానికి కానీ ఒక బలహీనత కూడా అక్కడ లేదు. కాబట్టి వాడి కర్మానుభవించడానికి వాడు రాలేదు. ఊరికి కారణ జన్మలు మన హృదయంలో తొలగించుకోవలసిన దోషం ఒక్కటి ఉన్నప్పటికీ, ఆ తొలగించుకోవలసిన బలహీనత ఒక్కటి ఉన్నప్పటికీ అది వాడి కారణ జన్ముడు కాదు. సముద్రంలో ఉన్నటువంటి ఈ ఒడ్డు నుంచి మన జ్ఞానం అనే ఒడ్డుకి, ఈ మోక్షం అనే ఒడ్డుకి సేఫ్గా తీసుకురావటం కోసం గురువు అవసరం. ఆ గురువు యొక్క పని చేయటం కోసమే, అంటే ఈశ్వరుడే కొంతమంది మహాగురువుల్ని ఆయనతో సమానమైన వాళ్ళని ఈ లోకంలోకి పంపిస్తాడు. వాళ్ళు కారణజన్ములు, వాళ్ళు చెప్పిన మాట త్రికాలాల్లో కూడా అది సత్యం మీదే బేస్ అయి ఉంటుంది, సత్యాన్నే పట్టుకుని ఉంటుంది. అంచేత మాట, వాళ్ళు చెప్పిన మాట కూడా భగవంతుడితో సమానం. ఒక జ్ఞాని నోటంలో వచ్చిన మాట కూడా భగవంతుడితో సమానం. నూతులు తవ్వించాం, చెరువులు తవ్వించాం, మురికాలు తవ్వించాం, అంటే తవ్వించి ఫస్ట్ గాడ్ అండ్ దెన్ వరల్డ్ అన్నాడు రామకృష్ణ. మీరు మురికాలు తవ్వించడానికి మనం మురికాలు తవ్విస్తే తవ్వించుకోవచ్చు, మంచిదే, కానీ అంతకు పుట్టలేదు. మురికాలు తవ్వించవచ్చు, మనకు దేహం ఉంది కాబట్టి ఆ దేహయాత్ర కోసం కొంత పని చేయాలి మనం. దాని ఎందుకు పుట్టలేదు జ్ఞానం, మన గమ్యం జ్ఞానం. ఫస్ట్ గాడ్ అండ్ దెన్ వరల్డ్, మొట్టమొదటి దేవుడు, తర్వాత ప్రపంచం. అంటే మన మురికాలు తవ్వించవచ్చు, పంటకాలు తవ్వించవచ్చు, అది వచ్చిన పని అదే కాదు. వచ్చిన పని జ్ఞానం, వచ్చిన పని జ్ఞానం. తవ్వించు, మురికాలు తవ్వించు, కానీ అదే మటుకు జీవిత జయం కాదు. జీవిత జయం జ్ఞానమే. ఆయన పుట్టిన గ్రామం తిరుచులి. తర్వాత హై స్కూల్ చదువుకి మధుర వచ్చారు. హై స్కూల్లో మధురలో హై స్కూల్లో చదువుకుంటుండగా వారి ఇంటికాడ మరణానుభవం కలిగింది. వారి పినతండ్రి గారి ఇంటికాడ ఉండగా మరణానుభవం కలిగింది. మరణానుభవం ద్వారా మహాజ్ఞాని అయ్యాడు. ఎందుకు మరణానుభవం కలిగిందంటే ఎవరూ చెప్పలేదు, అది దేవరహస్యం. పరమేశ్వరుడు మన హృదయంలో ఉండి ఏం చేస్తాడంటే ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. డెస్టినీ ఈజ్ టేకింగ్ ఇట్స్ కోర్స్. దాని పని ఏదైతే దాన్ని చూసుకుంటే నీరు ఏం చేస్తుంది, మనం ఇక్కడ నీరు ఒలగబోసామనుకోండి, ఎక్కడ పొలం ఉంటే మనం వెళ్ళాం, పొలానికి వెళ్ళమని చెప్పక్కర్లేదు, పొలం చూసుకుని అదే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది నీరు. అదేవిధంగా డెస్టినీ కూడా, ఆ దేహం ఏ ప్రారంభం అనుభవించడానికి ఈ లోకం మీదకి వచ్చిందో ఆ డెస్టినీ కోర్స్ తీసుకుంటే ఆ దేహం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన ఏ పని మీద గురుస్థానం వహించడానికి వచ్చాడు. ఆయన వచ్చిన పని ఏమిటి, గురుస్థానం వహించడానికి వచ్చాడు. ఆ గురువు ఎలాగయ్యాడని మరణానుభవం ద్వారా. అయితే మరణానుభవం కలిగిన తర్వాత ఆయన దేహం మరణించిన తర్వాత కూడా ఆయన హృదయంలో మరణం లేని వస్తువు ఒకటి ఉందని ఆయన కనిపిస్తాడు. దేహం మరణించినప్పటికీ మనం ఉన్నామేంటి అని, దేహం మరణిస్తే మనం కూడా మరణించాలి కదా, కానీ ఏంటి నాకు చావు రావటం లేదంటి. దేహం మరణించింది, దీన్ని బూడి చేసేస్తారు, అయినప్పటికీ నాకు చావు రావటం లేదంటే అది ఊహాగానం కాదు, ఈ స్పెక్యులేషన్ కాదు, ఇమాజినేషన్ కాదు, ఫిక్షన్ కాదు, ది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. మనందరికీ మరణం అంటే భయం. మరణానుభవం ద్వారా ఆయనకి మరణ భయం పోయింది. మరణ భయం ఎందుకు పోయింది, మరణం లేని వస్తువును పొందాడు కాబట్టి మరణ భయం పోయింది. ఇది ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఇది ఫిక్షన్ కాదు, ఇది ఫిక్షన్ కాదు, ఏదో వేదాలు చదువుకుని, ఆయన చదువుకుని, ఈ చదువుకుని చెప్పే మాటలు కాదు. మరణానుభవం ద్వారా ఆయన పొందింది ఏంటి? మరణానుభవం ద్వారా మరణ భయం పోయింది. అప్పుడు గురువు అయిపోయాడు ఆయన. ఏమైపోయాడైనా గురువు అయిపోయాడు. ఆయన చేత అరుణాచలేశ్వరుడు ఏం చేశాడంటే మధురలో ఉంచకుండా ఆయన ఒళ్ళోకి తీసుకోవడం కోసం ఆయన 6 వారాల్లో వాళ్ళ అన్నగారి చేత ఎదుర్కొన్న మాటలు అనిపించి ఆ మాటలు అనకపోతే ఆ మొట్టికాయలు తగలకపోతే ఆడ ఇంక మధురలోనే కూర్చుంటాడు. వాళ్ళ అన్నగారు మంచివాడే. ఒకసారి మంచివాడు కూడా పొరపాటు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి వీళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే అనిపిస్తూ ఉంటాం. ఆ లోపల ఈడున్నాడు కూడా, ఈ తస్కరుడు ఉన్నాడు కదా ఈశ్వరుడు, వాడి చేతి అనిపిస్తూ ఉంటాడు వీడి దగ్గర ఎంత సరుకుందో తెలుసుకోవడం కోసం. నీబోటి వాడు ఇంటికాడ పని ఏముంది, ఎక్కడికైనా పోరాదన్నాడు వాడు అన్నగారు. అప్పటి వరకు ఈయనకు అరుణాచలం కూడా లేదు. అయితే ఈశ్వరుడు ఏం చేశాడు, అందరు ఆయన అన్నగారి హృదయంలో కూడా ఉన్నాడు కదా, అందరి హృదయాల్లోనే తిష్ట వేసుకున్నానన్నాడు కృష్ణుడి గీతలో. అంటే వాడు ఏమన్నాడు, ఈయనేదో చదువుకుంటున్నాడే కానీ సమాధి స్థితి వరించి వరించి వచ్చి ఈయన మీద పడతాను. సమాధి స్థితి కోసం ఈయన ప్రయత్నం చేయటం లేదు, సమాధి స్థితి వరించి వరించి వచ్చి ఈయన మీద పడతాను. శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు చేసినా ఆ స్థితి మనకు రాదు దైవానుగ్రహం లేకపోతే. అయినప్పటికీ సమాధి స్థితి వరించి వరించి ఆయన మీద పడతా అంటే పుస్తకం చేతిలోంచి జారిపోతాను. అప్పుడన్నాడు, నీబోటి నువ్వు యోగివులాగా కనిపిస్తున్నావు, నీబోటి వాడికి ఇంటికాడ పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా అని. నిజమే ఆయన చెప్పి ఎక్కడికైనా పోరాదా అంటున్నాడు, పోవటం కరెక్టే, మనకి ఇంటికాడ పనేముంది అనుకున్నాడు. అనుకున్న వెంటనే ఆయన చేత పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు ఆయన చేత మాటలు అనిపించాడు. ఈయన హృదయంలో జ్ఞాపకానికి వచ్చాడు, ఎక్కడికి అరుణాచలం వచ్చేయని, ఎక్కడికి పోదామని నేను అనుకున్నాడు, ఎక్కడికి పోతావు అరుణాచలం వచ్చేయమని లోపల ఉన్నాడు కదా, అరుణాచలం 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 లోపల ఆయన హృదయంలో స్ఫురించింది. అక్కడున్నవాడు ఈశ్వరుడే, ఇక్కడున్నవాడు ఈశ్వరుడే, ఆ మాటలు అనిపించిన వాడు ఈశ్వరుడే, ఇక్కడ ఈయనకి అరుణాచలం వెళ్ళాలనే స్ఫురణ కలగ చేసినవాడు కూడా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే. బాబా అన్నారు, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుందని మనకు తెలియటం లేదు, అది తెలుసుకోవటమే కావాలి అన్నారు. ఎంత ముద్దుగా ఉందో చూడండి ఈ మాట. మనం తెలుసుకోవలసింది ఏంటంటే, కష్టపడి నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటండి, మనకు తెలుసుకున్నా తెలియకపోయినా ఈశ్వర సంకల్పం నడుస్తుంది. ఆ ఈశ్వర సంకల్పంతో అంతా నడుస్తుంది అన్న విషయం తెలుసుకోవటం కావాలి. అది తెలుసుకుంటే దుఃఖం నాశిస్తుంది. ఆయనకి మరణానుభవం కలిగిన తర్వాత 6 వారాలకి అన్నగారు అన్న మాటలు విన్న తర్వాత ఆయన అరుణాచలం సెప్టెంబర్ 1వ తేదీ 1896 అరుణాచలం వచ్చాడు. నాకు నేను అరుణాచలం వచ్చిన తర్వాత నేను కొత్తగా పొందినది ఏమీ లేదు, ఏదైతే మధురలో పొందానో అదే చివరి వరకు నాకు ఉంది, అంతేగా నేను కొత్తగా పొందింది ఏమీ లేదు. అది అద్భుతం, అపూర్ణం, ఉదత్తం, ఎక్సలెంట్, వండర్ఫుల్, బ్యూటిఫుల్. ఏంటంటే ఆయన పొందిన అనుభవం అలాగే ఉండాలి, జారిపోకూడదని కూడా ఇప్పుడు అనుకోలేదట్టుని, అది జారిపోలేదట్టుని అలాగే ఉండటం, అది ఇక్కడ ఎక్సలెంట్. మనకి ఎప్పుడైనా శాంతి కలుగుతూ ఉంటుంది, ఎప్పుడెప్పుడైనా మంచి వార్తలు మన చెవులతోటి విన్నప్పుడు, వెల్కమ్ న్యూస్ ఎప్పుడైనా విన్నప్పుడు మనకు కూడా శాంతి కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం కూడా జ్ఞానులు అయిపోయామని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మరుసటి రోజుకి ఏమి ఉండదు. ఒక రోజున అనిపిస్తుంది చాలా బాగున్నాం, చాలా శాంతిగా ఉందని, 24 గంటలు తిరగకుండా శాంతి జారిపోతుంది, సుఖం జారిపోతుంది. ఆయన అట్టండి, ఆయన పొందిన అనుభవం, ఆ మరణానుభవంలో ఏదేమైతే పొందారు ఆయన, ఈ అనుభవం ఎప్పుడు ఇలాగా ఉండిపోవాలి, ఇది ఎప్పుడు జారిపోకూడదు అని అనుకోలేదట్టండి, అనుకోకపోయినది జారలేదట్టున అనుభవం అలాగే ఉండిపోయిందట్టుని వాడు ఋషి. ఆయన అరుణాచలం వచ్చి చేసిన పని ఏమిటి, ఆయన అరుణాచలేశ్వరుడు తీసుకొచ్చాడు. ఆయన ఎవరిని తీసుకొచ్చాడు, అరుణాచలేశ్వరుడే తీసుకొచ్చాడు. దైవ మనుచు నిన్ను దరిగేరగా, దేవుడు దేవుడు అని అందరూ చెప్పుకుంటూ అంటే నేను వచ్చాను, తెర వచ్చి నిన్ను చూస్తే నన్ను పూర్ణ నాశనము చేసి అరుణాచల. ఆయన సంస్కారాలన్నీ అరుణాచలేశ్వరుడు ముండనం చేసేసాడు. ఈయన తొలగించుకోవడానికి ఇక అక్కడ బలహీనత లేదు, దోషం లేదు, సాధన చేసి ప్రయత్నము చేసి తొలగించుకునే బలహీనత అక్కడ కనపడటం లేదు. ఆయన ఈ చేసి మొత్తం అంతా ముండనం అయిపోయింది. లోకంలో ఏ విషయం కూడా అన్ని ఆకర్షించడం, ఆకర్షించే విషయం ఏమి కూడా ఆయనకి లేదు. ఏది ఆకర్షించే విషయం ఆయనకి ఏమి లేదు. ఇంకా అక్కడ కంప్లీట్గా షేవింగ్ అయిపోయింది. దేనికి తలకాయ కాదు, మైండ్కి. ఈ రమణ మహర్షిలో ఉన్న అహంభావాన్ని శేషం లేకుండా నిశ్శేషంగా నశింపజేశాడు వాడు అరుణాచలేశ్వరుడు. నాకు బయట లోకం ఉందనే బుద్ధి కూడా నశించింది ఆయనకి. మన వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు అనుకుంటాం కదా, అది అలా అనుకునేది ఎవరి అహంభావనే, అది నశించింది. అది ఎప్పుడైతే నశించిందో బయట నాకు బయట లోకం ఉందనే దృష్టి కూడా వాళ్ళకి నశిస్తుంది. ఎవడైతే అరుణాచలేశ్వరుని చింతిస్తున్నాడో, అరుణాచలం 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 అని ఎవడైతే చింతన చేస్తున్నాడో వాడి పట్ల ఆయన కృప పడదు. ఎవరు కృప పడుతుంది? అరుణాచలేశ్వరుడు కృప పడదు. చంపకుండా చంపే మందు అది. ఏది అరుణాచలం ఏం మంది? చంపకుండా చంపే మందు. నీ దేహాన్ని చంపదది, నీ దేహ బుద్ధిని చంపుతుంది. చంపకుండా చంపే మందు అది అరుణాచలేశ్వరుడు యొక్క అది ఫైనల్ ట్రూత్కి తీసుకుపోతాడు. చివర సత్యానికి, నగ్న సత్యానికి, పరమ సత్యానికి, అనేక ట్రూత్కి నిన్ను మోసుకుపోతాడు. నీ ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా ప్రేమ నీకు కుదిరితే, ఆప్యాయత నీకు కుదిరితే, ఆ ఎఫెక్షన్ ఆ లవ్ నీకు కుదిరితే. రమణ మహర్షి గారు 1896 సెప్టెంబర్ నెల 1వ తేదీన వచ్చారు. ఇప్పుడు 1996 సెప్టెంబర్ నెల 1వ తేదీకి 100 సంవత్సరాలు అవుతాం. అరుణాచలం వచ్చి మీరు కూడా శత జయంతి ఉత్సవాలు చేసుకోండి. సెప్టెంబర్ 1వ తేదీకి 100 సంవత్సరాలు అవుతాం. ఆయన 54 సంవత్సరాలు ఆయన దేహం తిరుగాడింది. ఎక్కడ తిరుగాడింది? అరుణాచల క్షేత్రంలో ఆయన ఉపాధి తిరుగాడింది. అటు ఇటు తిరిగింది అరుణాచల క్షేత్రంలో ఉపాధి. 54 సంవత్సరాలు ఈ దేహం అరుణాచలంలో ఉంటే, అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళాలి, ఇంకొక చోటకి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం కూడా రాలేదు అన్నారు. వచ్చిన తర్వాతనే గ్రహించుకోవడం కాదు, వేరే నాకు ఎరైజ్ కాలేదన్నారు రమణస్వామి. అంటే దాన్ని బట్టి ఆ అటాచ్మెంటు అరుణాచలేశ్వరుడు మీద ఉన్నటువంటి ఆ ప్రీతి, ఆ జన్మాంతరమైనటువంటి అనుబంధం. 1950 ఏప్రిల్ నెల 14వ తేదీని శరీరం అక్కడ విడిచిపెట్టారు. అయితే బ్రహ్మానుభవం పొందినవాడు ఎవడు? బ్రహ్మమే. బ్రహ్మానుభవం పొందినవాడు ఎవడు? బ్రహ్మమే. అంటే శరీరం ఉన్నా లేకపోయినా వాడు పని చేస్తూనే ఉంటారు. పని చేసేది కానీ, ప్రేమించేది కానీ, ఆప్యాయంగా చూసేది కానీ శవం కాదు, బ్రహ్మం. ఎంత అద్భుతమైన మాట కూడా చెప్పారంటే, మీరు లేకపోతే మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు అని అడిగారు భగవాన్. మీ ద్వారా మేము అన్లిమిటెడ్ లవ్, అన్లిమిటెడ్ పీస్, అన్లిమిటెడ్ ఎఫెక్షన్, అంటే ఒక హద్దులు లేని ప్రేమని, హద్దులు లేని శాంతిని మీ ద్వారా మేము పొందాం. మరి మీరు లేకపోతే మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారని భగవాన్ అడిగితే, మిమ్మల్ని ప్రేమించేది ఈ శరీరమా, మిమ్మల్ని ఆప్యాయంగా చూసేది ఈ శరీరమా అని అడిగారు. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని మీరు అనుకుంటే శరీరమా మిమ్మల్ని ప్రేమిస్తాంట? ఈ శరీరమా మీకు ఈ శాంతిని కలగజేసేది? ఏమంటే ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో, ఏ వస్తువు ద్వారా అయితే మీకు శాంతి కలుగుతుందో, అది శరీరం పడిపోయిన తర్వాత కూడా ఉండనే ఉంటుంది అన్నారు వాడు రమణ మహర్షి. కరుణించే వస్తువుకి, మిమ్మల్ని అనుగ్రహించే వస్తువుకి చావు లేదు, దానికి చావు లేదు. శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించేది శరీరం కాదు, మిమ్మల్ని ప్రేమించేది శరీరం కాదు. కాబట్టి శరీరం ఉన్నా శరీరం లేకపోయినా బ్రహ్మానుభవం పొందిన వాడి ద్వారా మనకు శాంతి జ్ఞానము అందుతానంటుంది, గైడెన్స్ కూడా వస్తూనే ఉంటుంది. నమ్మిన వాళ్ళది సొమ్ము, నమ్మని వాళ్ళది దుమ్ము. అయితే ఆ ఈశ్వరుడు, ఆ గురువు ఎలా ఉన్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు, హృదయంలోనే ఉన్నాడు. ఆ హృదయంలోనే ఆయన స్థానానికి మనల్ని తీసుకెళ్ళటం కోసమే ఆయన శరీరం ధరించి వచ్చాడు. అంటే మనస్సు హృదయంలో ఉంటే దాని అంతర్ముఖం అంటారు, హృదయాన్ని విడిచిపెట్టి వచ్చేస్తే బాహ్యముఖం అంటారు. హృదయంలో ఉన్నప్పుడు శాంతి కలుగుతుంది దానికి, మనస్సు హృదయాన్ని విడిచిపెట్టి ప్రపంచంలోకి వచ్చినప్పుడు బాహ్యముఖం అంటారు. అంటే ఏ విషయాలైతే నిన్ను బాహ్యముఖానికి తీసుకొస్తున్నాయో, ఆ విషయాల్లోంచి నిన్ను తప్పించి, ఆ విషయాల్లోంచి నిన్ను విడుదల చేసి, లోపల హృదయస్థానంలోకి నిన్ను తీసుకెళ్ళటం కోసం భూమి మీదకి, ఆ లోకంలోండి ఈ లోకంలోకి, కైలాసంలోంచి భూమి మీదకి దిగి వస్తాడు వాడే గురువు. మన సొంత ప్రయత్నం వల్ల, మన సొంత తెలివితేటల వల్ల ఆ వాసనను మనం నరకలేం, అంటే వాసనను మనం తొలగించలేం. పునరుజ్జన్మకి హేతువులైన వాసన అనేకం మనం ఉంటాయి, వాటిల్లోంచి మనం విడుదల చేయటానికి మనకు సహాయపడేవాడు గురువు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, నీ మనస్సును మా బాహ్యముఖం చేసేవాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. నీ మనస్సును హృదయంలో హృదయాభిముఖంగా ప్రయాణం చేయడానికి సహాయం చేసేవాడే గురువు. రమణస్వామి ఇప్పుడు లేడని ఎవరైనా అనుకుంటా అంటే, వాడు దేహమని అనుకుంటున్నాం మనం. ఆయన దేహమే అనుకోవటం వల్ల ఆయన ఇప్పుడు లేడనుకుంటున్నాం. ఆయన ఎప్పుడూ ఉన్నాడు, దేహం అని అనుకోవటం వల్ల ఇప్పుడు లేడని మనకి అనిపిస్తుంది, కానీ దేహాన్ని మనం దేహం అనుకుంటున్నాం కాబట్టి ఆయన కూడా దేహమాత్రుడనే అనుకుంటున్నాం. నువ్వు ఏదైతే చెప్పాడు ఆ ఉపదేశాన్ని అనుసరించు, ఆ ప్రవచనాన్ని అనుసరించి ఉపదేశాన్ని అనుసరించి నువ్వు నడవటమే. నిజం గురువు ఈశ్వరుడు వేరు కాదు. గురువు ఈశ్వరుడు, గురువు అనుగ్రహం ఉంటే ఈశ్వర అనుగ్రహం మనకు ఉన్నట్టే, ఈశ్వర అనుగ్రహం ఉంటే గురువు అనుగ్రహం కూడా మనకి ఉన్నట్టు, ఇద్దరు వేరు కాదు. గురువు ఈశ్వరుడు వేరు కాదు. ఆయన చెప్పినట్టు నడవటమే, నీ మనసుని నీ మనసుని లోపలికి మళ్లించటమే. అంటే గురువు బోధంతో దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ మనస్సుని, నీ చేతన్ని, నీకు ఎన్నైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ ఒక చోటకి తీసుకొచ్చి మొత్తం ఆ శక్తినంతా లోపలికి మళ్లించటమే. నీ తెలివిని ఎక్కడికి మళ్లించాలి? లోపలికి మళ్లించటమే. నీ శక్తిని లోపలికి మళ్లించటమే, అదే గురువు చేసే పని. బయట పరిస్థితులు మీ మనస్సుని లోపలికి తీసుకెళ్ళేలాగా సృష్టిస్తూ ఉంటాడు. నీ ఇంట్లో ఇదో కూడా తెచ్చి పెడుతున్నాడు అండి. ఇక్కడ మీ అమ్మాయి అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, మీ అమ్మాయికే ఇది రెండు మూడు చెట్లు తిట్టిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఏదో ఎంత కష్టపడి పెంచిన ఇదే తిడతాను, ఇంకా దీన్ని కూడా మనకెందుకని మీరు అనుకుంటారు అప్పుడు. కానీ మనసు లోపలికి మీ మనస్సు ఎవడ మీద అయితే ఎక్కువ వాళ్తుందో వాళ్ళ చేత రెండు ముట్టికలు మీ చేత మిమ్మల్ని ముట్టిస్తూ ఉంటాడు. ఏంటి వీళ్ళ గురించి ఎంత కష్టపడతా అంటే వీళ్ళే ముట్టికలు ముడుతున్నారు, ఏంటి ఇంక మనం ఎందుకు బతకాలి, ఎందుకు వీళ్ళు వెనకాల తిరగాలి అని మీకు కలుగుతూ ఉంటుంది లోపల. బయట చేసే పని గురువే, లోపల చేసే పని గురి వాడు చేస్తున్నాడు అనే సంగతి మనకు తెలియదు. ఇంచ మన అహంకారం వల్ల మనకు తెలియలేదు, ఇంచ కళ్ళు ఇంక అక్కడ తెరుచుకోలేదు. మనకి గురువు చేసే పని వైపుకి కళ్ళు తెరుచుకోలేదు. గురువు చేసే పనికి కళ్ళు తెరుచుకుంటే కనిపిస్తాయి. అదే భగవాన్ చెప్తూ ఉంటారు, కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి వినలేరు. అంటే గురువు పని చేస్తున్నాడు కానీ ఆ గురువు చేసే పనికి మీ కళ్ళు తెరవబడలేదు, అంటే మీకు కనపడటం లేదు. ఇతరులు మిమ్మల్ని విమర్శించినప్పుడు, ఇతరులు మీకు మానసికంగా దూరం అవుతున్నప్పుడు మీకు ఆలోచన ప్రారంభమవుతుంది. ఏం ప్రారంభమవుతుంది? మీకు ఆలోచన ప్రారంభమవుతుంది. ఆలోచన ప్రారంభమైన తర్వాత అప్పుడు ఏమవుతుంది? మీ మనస్సు బాహ్యముఖానికి వేగం తగ్గిపోయి ఇప్పుడు లోపల ఏమిటి ఇదంతా ఇలా ఉంది అని మీకు ఆలోచన ఎప్పుడైతే ప్రారంభించిందో ఒక్కసారి రవ్వంత ముళ్ళంతా మీ మనస్సు ఒక్కసారి లోపలకు తుమ్ము చూస్తుంది. దేనివైపు మీ హృదయం లేదు, వీడు దొరుకుతున్నాడరా మనకు కొంచెం లోపల చూడటం మొదలుపెట్టాడని అడుగు గుంతటం మొదలెడతా ఉంటాడు లోపల. మీరు లోపలికి వెళ్ళిపోదాం మీ ఉద్దేశం కాదు, ఏంటి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అని మనం మంచి చేసినా చెడ్డ ఎదురు వస్తాను ఏంటని ఒకసారి లోపలికి చూడటం మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు వాడు వీళ్ళు ఎప్పుడు లోపల చూస్తారని వాడు అక్కడ కనిపెట్టుకున్నాడు కదా, వాడు ఏమి మీరు లోపలికి చూడటం ఎప్పుడైతే ప్రారంభించాడు గుంజటం ఆడు మొదలెడతాడు. వాడు ఏం చేస్తాడు? గుంజటం ఆ గుంజటం 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 వాడు స్వరూపాన్ని మీకు ఇచ్చే వరకు మిమ్మల్ని విడిచిపెట్టు. గురువు మాట అనుగ్రహం, చూపు అనుగ్రహం, చేత అనుగ్రహం, వడాగ్రహం కూడా అనుగ్రహం. ఒక మాట చాలు, ఒక చూపు చాలు, అది అనుగ్రహమే, అది మాట కాదు. అదేంటది? అనుగ్రహం. ఒకసారి గుంజుతూ ఉంటాడు, మళ్ళీ విడిచిపెడతా ఉంటాడు, గుంజుతూ ఉంటాడు, మళ్ళీ విడిచిపెడతా ఉంటాడు. మొత్తం మీద నిన్ను ఆపరేషన్ చేసే ముందు ఆ పేషెంట్ని ఎలా ప్రిపేర్ చేస్తారు? కొంతకాలం నేను బాగా ప్రిపేర్ చేస్తాడు. ప్రిపేర్ చేసిన తర్వాత ఆ స్వరూపాన్ని, ఆ ప్రిపరేషన్ కొంత టైం పడుతుంది, కొన్ని క్షణాల్లో ఆ స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు పెళ్ళి అడవాడు ఎంతసేపు పడుతుందండి? నెలలాగా పడుతుందని పెళ్ళి. ఆ పెళ్ళి ఎంతసేపుట్లు అయిపోతుందండి? గంటలు అయిపోతుందండి పెళ్ళి. అలాగే బ్రహ్మానుభవం పొందడం కోసం, నేను ప్రిపేర్ చేయడం కోసం చాలా టైం పడుతుంది, కానీ ఆ అనుభవానికి ఇవ్వటానికి కొన్ని క్షణాల్లో ఇచ్చేస్తాడు. ఆ ప్రిపరేషన్ అన్నప్పుడు కొంచెం కష్టం అవుతూ ఉంటుంది, ఆ ప్రిపేర్ అయినప్పుడు కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. ఆ కష్టమైనప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే, ఇదేంటి ఇంత సఫరింగ్ గురి చేస్తున్నాడు ఇస్తాడు మనల్ని అనిపిస్తుంది. కానీ ఆ బ్రహ్మానుభవం పొందిన వెంటనే మీరు పడ్డ బాధ కూడా మర్చిపోతారు. ఇల్లు కట్టేటప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది చాలా మందికి, ఆ గృహప్రవేశం అయిపోయి పనులు అయిపోయింది ఇంట్లో కూర్చున్నాక ఆ కష్టం అంతా మర్చిపోతాడు. ఆ ఇల్లు కట్టడానికి పడ్డ కష్టం అంతా అడి మర్చిపోతాడు. అలాగే ఈ బ్రహ్మానుభవం పొందడం కోసం మీరు పడే కష్టం ఇప్పుడు చాలా కొంచెం చిరాగ్గా ఉంటుంది, కష్టపడినట్టు అనిపిస్తుంది. ఆ బ్రహ్మానుభవం పొందిన వెంటనే ఆ కష్టం అంతా మీరు మర్చిపోతారు. బయట నుంచేమో లోపలికి పొమ్మను తోస్తూ ఉంటాడు, లోపల నుంచి లాగుతూ ఉంటాడు. బయట నుంచి ఏం చేస్తాడు? తోస్తూ ఉంటాడు. ఎవరెవరు చేదో మాటలు అనిపిస్తూ ఉంటాడు, తోస్తూ ఉంటాడు. నీకు అర్థమవుతుంది? బయట నుంచి లోపలికి తోస్తాడు, లోపల నుంచి ఏం చేస్తాడు? లోపలికి లాగుతాడు. లోపల ఏం చేస్తాడు? లోపలికి లాగుతాడు. నువ్వు మొత్తం మీద ఆత్మలో స్థిరపడే వరకు, నీ శరీరం మరణించినప్పటికీ నువ్వు ఎక్కడున్నా నిన్ను చూసుకుని ఆత్మలో స్థిరపడే వరకు నిన్ను విడిచిపెట్టాడు వాడే గురువు. నువ్వు ఎవడుగా ఉన్నావో ఆ స్థితి నువ్వు పొందే వరకు, ఆత్మస్థితి పొందే వరకు నిన్ను విడిచిపెట్టడు. ఆత్మనిష్ట నీకు కలిగే వరకు విడిచిపెట్టడు. ఆత్మ వైభవం నీకు కలిగే వరకు నిన్ను విడిచిపెట్టడు. ఆత్మశాంతి, ఆత్మజ్ఞానం అది కలిగే వరకు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను వెంటాడుతూనే ఉంటాడు వాడే గురువు. బయట నుంచి లోపలకు తోస్తాడు, లోపల ఉండి లోపలకు గుంజుతాడు వాడు గురువు. ఈ గురువు అంటే ఏదో ఏమి కాలక్షేప మాటలు అనుకోకండి. అంటే రియాలిటీని చేతితోటి పట్టుకుని, సత్యాన్ని వాడు చేతితోటి పట్టుకుని, ఆ సత్యాన్ని మన చేతికి అందివ్వటం కోసం పడే తపన. సత్యాన్ని ఎక్కడో పెట్టుకునే కాదు, వైకుంఠంలోనో కైలాసంలో పెట్టుకునే కాదు, వాడు చేతితోటి పట్టుకుని ఆ సత్యాన్ని మన చేతికి అందివ్వటం కోసం జరుగుతున్న స్ట్రగుల్. పూజ, జపము, ధ్యానము, విచారణ, సంధ్యావందనము, ఎంత మైండ్ ప్రిపేర్ చేయటం కోసం లోపల దృష్టి వేసుకుని కూర్చుని ఈశ్వరుడి చేతికి మనసును అందివ్వటం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలే సాధనలు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఉండలేక చెప్పకుండా ఉండలేక మరీ రిపీట్ చేయి. నీ సాధనలు, నీ దేవతలు, నీ గురువు అంటే చెప్పటానికి ఎంత ధైర్యం ఉండాలో చూడండి భగవానికి. అంటే ఆ మెంట మానసికమైన అనుభవంతో హృదయాభిముఖంగా, హృదయంతో నేనుకున్న సన్నిహితత్వం, నీ నామాన్ని ప్రేమతో ఒకసారి స్మరిస్తే చాలు. నీ నామాన్ని ప్రేమతో, విశ్వాసంతో స్మరిస్తే గురువులు చేయలేని పని, సాధనలు చేయలేని పని, దేవతలు చేయలేని పని నువ్వు చేస్తావు కదా అరుణాచలేశ్వరుడా అన్నాడు. ఇంకేం కావాలి మనకి? హృదయంలో అనుభవించి అనుభవం పొంది అరుణాచలేశ్వరుడితో ఆయనకున్న అనుబంధాన్ని బట్టి, ఆయన పొందిన అనుభవాన్ని బట్టి, ఆయన అనుభవంలోంచి, ఎక్స్పీరియన్స్లోంచి తీసి చెప్పే మాటలు కానీ అది ఫిక్షన్ కాదు, స్పెక్యులేషన్ కాదు, ఇమాజినేషన్ కాదు. దేవతలు కూడా, గురువులు కూడా, నీ సాధనలు కూడా చేయలేని పని అది. మనం ఏదైనా పని మొదలుపెట్టే పని పూర్తి చేసామనుకోండి, నా తెలివితేటల వల్ల, నా సమర్థత వల్ల, నా ప్రయత్నం వల్ల ఈ పని పూర్తి చేశానని చెబుతాడటం వాడు. ఆ మనిషే ఒక పని చేయలేడు అనుకోండి, ఇంకా దేవుడు చేశాడని ఇదట్ని మన వరుస ఎలా ఉందంటున్నాడు. ఆ పని అయితే వాడు కష్టపడి చేసినట్టు, పని అవ్వకపోతే దైవం అనుకునే లేదంటాడట. మనిషి తెలివితేటలు ఇలా సిద్ధమయ్యాయట. నథింగ్ ఇస్ టూ హెవీ ఫర్ డెస్టినీ. నీ పదవులు కానీ, నీ అధికారాలు కానీ, నీ సంపదలు కానీ, నీ గొప్పలు కానీ కాలప్రవాహం వచ్చినప్పుడు అన్నీ కొట్టుకుపోతాయి. నీకు ఏదైనా అధికారం వస్తే అది ఈశ్వర అనుగ్రహమే, పోయినా అది అంతే, ఈశ్వర సంకల్పమే. అవి నువ్వు తెలివితేటలు అనుకుంటున్నావు, అధికారం వచ్చినప్పుడు నా తెలివితేటలు అనుకుంటున్నావు, పోయినప్పుడు దేవుడు నాకు సహకరించలేదు అనుకుంటున్నావు. జరిగేదంతా ఈశ్వర సంకల్పం, ఇది తెలుసుకోవటమే కావాలి. జరిగేదంతా ఈశ్వర సంకల్పం, ఇది తెలుసుకోవటమే కావాలి. పని అయినప్పుడు దేవుని సహాయం వల్ల అయిందని నువ్వు అనుకోవటం లేదు, పని అవ్వనప్పుడు మటుకు దేవుడు నాకు సహకరించలేదని నువ్వు అనుకుంటున్నావు. అంటే నీ తెలివితేటలు, నీ బుర్ర, నీ బుద్ధి ఇలా ఉందన్నమాట. అంటే మనలో అల్పత్వాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. అంటే పని జరిగితే నీ తెలివితేటలు అనుకుంటున్నావు, పని జరగకపోతే దేవుడు సహకరించలేదు అనుకుంటున్నావు, కానీ పని జరిగినప్పుడు కూడా ఈశ్వర సంకల్పం అని మటుకు నువ్వు అనుకోవటం లేదు. అంటే అంత వినయం నీకు లేదు, అంత ఆలోచన నీకు లేదు. అంటే నువ్వు బుద్ధిమంతుడు కాదన్నమాట. నువ్వు ఏదైనా మాట్లాడితే నీ మాట నీ బ్రహ్మానుభవానికి సహకరించాలి. నువ్వు ఒక పని చేస్తే బ్రహ్మానుభవం పొందడం కోసం నీ పని సహకరించాలి. నువ్వు ఒక ఆలోచన నీకు వస్తే, నీ మనసులోకి ఏదైనా ఒక తలంపు వస్తే, ఒక ఆలోచన వస్తే, ఆ ఆలోచన తలంపు నీ బ్రహ్మానుభవానికి సహకరించాలి. అలా ఎవడైతే మాట్లాడుతున్నాడో, అలా ఎవడైతే చేస్తున్నాడో, అలా ఎవడైతే నడుస్తున్నాడో వాడు బుద్ధిమంతుడు అన్నాడు భగవంతుడు కృష్ణుడు. ఇప్పుడు ఇంతకీ మనం బుద్ధిమంతులు అవునా కాదా ఆయన చెప్పడం లేదు. బుద్ధిమంతుడు అంటే ఒక ప్రమాణం ఆయన చెప్పాడు, దాన్ని బట్టి మనం బుద్ధిమంతులు అవునా కాదో మనం చూసుకోవాలి. అంటే నీ మాటే నీకు బ్రహ్మానుభవం పొందడానికి సహకరించదనుకో, ఆ మాట అనవసరం. అటువంటి మాటలు మాట్లాడటం నీకు నీకు ఎంతవరకు సహకరిస్తున్నాయి? నువ్వు చేసే పని, నీకు వచ్చే ఆలోచన, నువ్వు మాట్లాడే మాట ఎంతవరకు నీకు సహకరిస్తున్నాయి నువ్వు చూసుకో. అది బ్రహ్మానుభవం కలగాలి ఆ మాటల వల్ల, పనుల వల్ల, చేతల వల్ల, ఆలోచన వల్ల. అహంకారం అటువంటి దట్టిని పేద మదించిపోయిన ఏనుగు లాంటిదట్టండి, బాగా మదించిపోయిన ఏనుగు లాంటిదట్టండి అహంకారం. ఏనుగు ఒక సింహానికే అణుగుతుంది, ఇంక దేనికి అణగదు. ఈ సింహం బయటకు వచ్చిన దాన్ని బయటకు వచ్చినప్పుడు చూస్తాయట, ఏనుగులు, పులులు, నక్కలు, మామూలుగా జింకలు ఇవన్నీ చూస్తాయట. గప్షిప్ అవి ఎక్కడికే మామూలుగా చెట్టు కింద ఉండే చెట్టు కింద ఉండిపోతాయట, దాక్కుని దాక్కుని ఉండిపోయి ఇంకా పనులు ఏమి చేయబట్టి అలా గప్షిప్ అలా అయిపోతాయట. సింహం అలాగే వెళ్తుందంటే వెళ్ళి చూసొస్తాను ఎవడే నడతాడండి. అలాగే ఎవరికైతే బ్రహ్మానుభవం కలిగిందో వాడిని వెళ్ళి చూసొస్తామనే విషయాలు, ఇంద్రియాలు, ఈ గొడవలు, బాహ్య గొడవలు, రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు ఇలాంటి చూసొస్తాం అనవటం. గచ్చి గుహలోంచి సింహం బయటకు వచ్చినప్పుడు అడవి జంతువులను ఎలా కామ్ అయిపోతాయో, అలాగే హృదయంలోంచి ఈ హృదయంలోనే చైతన్యం, ఆ ఈశ్వరుడు ఒక్కసారి అలాగా ఆ చైతన్య అనుభవం. ఈశ్వరుడు మనకు అనుభవంలోకి వచ్చినప్పటికీ మన ఇంద్రియాలు, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు, మనసును మనసుకున్న చాపల్యం అది నెమ్మదిగా అణిగిపోతాడు. ఆ చైతన్యం అటువంటిది, ఆ చైతన్యం అటువంటి దాని ప్రవాహం అటువంటి శాంతి ప్రవాహం, ఆ కాంతి ప్రవాహం అటువంటిది. ఏ చరణ్ గారు అంటూ ఉంటారు చూడండి, భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన నుండి నాకు కాంతి శాంతి వస్తున్నాయి, ఆయన దగ్గర నుంచి నేను ఏం పొందుతున్నానో నాకు అది కావాలి, ఆయన అవతార పురుషుడు అవునో కాదు నాకు అక్కర్లేదు, ఆయన దగ్గర నుంచి నేను డైరెక్ట్గా ఏం పొందుతున్నానో అది నాకు కావాలి. లోపల చైతన్యం శాంతి లేకుండా ఉండదు, కాంతి లేకుండా ఉండదు. ఆ శాంతి ప్రజ్వలించినప్పుడు, జ్యోతి ప్రజ్వలన జరిగినప్పుడు, ఆత్మజ్యోతి యొక్క ప్రజ్వలన జరిగినప్పుడు ఎక్కడ ఎక్కడ వాడు సైలెన్స్ని పీస్ని ఎంజాయ్ చేయగలరు. ఏనుగు నిగ్రహించాలంటే సింహం మాత్రమే నిగ్రహించగలదు, ఇంకో జంతువు ఎవరు ఏనుగుని నిగ్రహించలేరు. అంచేత ఇప్పుడు సింహం అంటే ఎవరు అనుకుంటున్నావు? అహంకారం ఏమో ఏనుగు, సింహం అంటే గురువే. గురువులో శాంతి ఉంటుంది, శాంతి నుంచి శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి ఈ అహంకారం అనే ఏనుగుని పడగొట్టాలి, కానీ ఈ బాహ్య ప్రక్రియల వల్ల అది పడదు. ఈ లేళ్ళకి లొట్టిపెట్లకి ఏనుగులు అంగుతుందండి, దేనికి లొంగుతుంది? ఒక సింహానికి మాత్రమే లొంగుతుంది. నీ ముక్కు మూసుకోవటం వల్ల లొంగదు అది, ఏది అహంకారం, దేనికి లొంగుతుంది అది? ఈ గురువు అనుగ్రహం అనే సింహానికి ఈ అహంకారం అనే ఏనుగు మట్టికి లొంగుతుంది. అతను చూపుతారు మాటలతోటి పనిలేదు, అతను చూపు సరిపోతుంది. ఎవరు చూపు? గురువు చూపు సరిపోతుంది. అది వెర్రి చూపు కాదు, అది శవ చూపు కాదు. ఆ నేత్రాల ద్వారా చూసేది అహంకారం కాదు, అక్కడ లేదు చూడటానికి. అది రమణ మహర్షి గారు అండి, వారు నువ్వు ఎరుగున్నవాడు ఇక్కడ లేడు. నీ చోట ఆడుకున్న వెంకటరామన్ను, నువ్వు ఎరుగున్న వెంకటరామన్ ఇక్కడ లేడు. ఇక్కడ ఉన్నవాడు ఎవడు నీకు తెలియదు అని చెప్పినా అర్థం కాదు. అంటే జీవుడికి పరమాత్మ గురించి తెలియదు. మరి జీవుడికి పరమాత్మ గురించి ఎప్పుడు తెలుస్తుంది? ఇది కూడా పరమాత్మ అయినప్పుడే తెలుస్తుంది. ఒక జ్ఞాని గురించి ఎప్పుడు తెలుస్తుంది మనకి? మనం కూడా జ్ఞానం సంపాదించినప్పుడు తెలుస్తుంది. ఆ మనిషికి జ్ఞానం, ఆ మనిషికున్న జ్ఞానం ఎటువంటిదో మనకు కూడా జ్ఞానం కలిగితే తెలుస్తుంది, మనకు కూడా జ్ఞానం కలగకపోతే తెలియదు. ఏం చేయ, జీవుడికి జీవలక్షణాలు ఉన్నవాడికి, ఈగో సెన్స్ ఉన్నవాడికి, ఈ సెల్ఫిష్నెస్ ఉన్నవాడికి, ఈగోల స్టేటు సెల్ఫ్ల స్టేట్ ఉన్న అంతస్తు పొందిన వాడి గురించి తెలియదు. ప్రయత్నం చేసిన అర్థం కాదు. అతని చూపు చాలు, అతని చూపు చాలు. ఏమండి ఆ గజం అహంకారం ఏను గడగడ గడ 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 గడలాడి చనిపోతుంది అన్నారు. అహంకారం అనే ఏను గజ 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 గజలాడి గజ 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 కొట్టుకుని గజ గజ గజలాడి గజ 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 కొట్టుకుని చస్తుంది అన్నారు. అడు వాడు గురువు. ఆ గురువు యొక్క గురువు చూపు సింహంతో సమానం. ఆ చూపు ఎప్పుడైతే పడిందో, ఆ చూపు ఎప్పుడైతే పడిందో, ఈ శిష్యుడి యొక్క అహంకారం గజ 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 గజలాడి గజ 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 కొట్టుకుని చస్తుంది అన్నారు. ఆ చూపు ఎంత బలీయమైనది, శవం చూపు లాంటిది కాదు. అది లోపల ఉన్నవాడెవడు? ఈశ్వరుడు. మీకు అసాధ్యం ఉంది, నాకు అసాధ్యం ఉంది, కానీ ఈశ్వరుడికి అసాధ్యం ఉంటుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈశ్వరుడికి అసాధ్యం ఉంటుంది. ఆ డిక్షనరీ ఈశ్వరుడు డిక్షనరీలో అసాధ్యం ఉంటూ ఏమీ లేదు. ప్రతిదీ సాధ్యమే ఈశ్వరుడికి. ఆ ఈశ్వరు అనుగ్రహం పొందిన వాడికి కూడా వాడికి జ్ఞానం అనేది సహజంగా అనేది ఒప్పుతుంది, అది వరిస్తుంది మన జ్ఞానం. ఎవడైతే ఈశ్వరు, మనం చేసే ప్రయత్నం అంతా కూడా, మనం చేసే సాధన అంతా కూడా, మనం చేసే పూజ అంతా కూడా, మనం చేసే జపం అంతా కూడా ఈశ్వరు అనుగ్రహం పొందడం కోసం. అనుగ్రహం లేకపోతే ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మానుభవం కలగదు, ఆత్మవైభవం తెలియదు. అసలు దేవుని అనుగ్రహం లేకుండా దేవుని మాట కూడా, దాని దేవుని యొక్క మాట విలువ కూడా తెలియదు. దేవుని అనుగ్రహం లేకపోతే దేవుని మాట యొక్క విలువ కూడా మనకి అది తెలియనే తెలియదు. మనకి దేవుడు కూడా వెళ్ళాలని ఉన్నది, కానీ మనకు అజ్ఞానం విడిచిపెట్టాలని లేదు. నన్ను వెంబడించాలంటే నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టు అంటున్నాడు వాడు. అంచేది నన్ను వెంబడించాలని నువ్వు అనుకున్నప్పుడు నీ అజ్ఞానాన్ని నువ్వు విడిచిపెట్టవలసింది. నీ అజ్ఞానాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే నన్ను నువ్వు వెంబడించడు. ఈ జన్మలు ఎత్తి ఎత్తి సాధన చేయగా చేయగా, ఈశ్వర అనుగ్రహం పొందిన తర్వాత, గురువు అనుగ్రహం పొందిన తర్వాత, నీ సాధన పండిన తర్వాత, నీ సాధన పండిన తర్వాత నువ్వు ఒడ్డుకు వచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? ఎక్కడో వైభవం లేదు, ఎక్కడో వైకుంఠం లేదు, ఎక్కడో కైలాసం నీకు దూరాన లేదు. ఈ నేను ఏదైతే ఇప్పుడు నేను నేను అంటున్నావు, అది ఒక తలంపు మాత్రమే. ఆ నేను అనే తలంపు లేని చోట మాత్రమే ఈ వైకుంఠము, ఈ యొక్క కైలాసము అక్కడే ఉంది. ఎక్కడ ఈ నేననే తలంపు లేని మొదలలోనే ఈ నేననే తలంపు ఎక్కడైతే లేదు, ఈ నేననే తలంపు కొంచెము కూడా స్లైటెస్ట్గా కూడా ఎక్కడైతే లేదు, అక్కడే వైకుంఠం ఉందని, అక్కడే కైలాసం ఉందని, అక్కడే ముక్తిస్థానం ఉందని, అక్కడే మోక్షస్థితి ఉందని, అక్కడే స్వర్గరాజ్యం ఉందని, అక్కడే నిర్వాణ స్థితి ఉందని. ఇప్పుడు నేను ఎక్కడో దూరం ఉన్నది ఇక్కడే ఉందన్న సంగతి నీకు, నీ సాధన పండిన తర్వాత నేను నీ తలంపు కొంచెమైన నేను చోటే వైకుంఠం ఉందన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. ఎక్కడో ఉందనుకున్నది ఇక్కడే ఉందని, ఎప్పుడో వస్తుంది అనుకున్నది ఇప్పుడే వచ్చేసిందన్న సంగతి నీకు ఈశ్వరానుగ్రహం పొందిన తర్వాత నీకు తెలుస్తుంది. ఇది ఒక పోరాటం, ఇది ఒక అది ఆ వస్తువుని మీకు అందజేయటం కోసం. ఇక్కడే ఇప్పుడే ఈ శరీరంలో ఉండగానే మీరు మీరు దేని దేనితోడైతే తాదాత్మ్యం పొందుతున్నారో ఆ తాదాత్మ్యాన్ని ఆ తాదాత్మ్యం నుంచి మీ మనస్సును విడదీసి ఆయన చెప్పి టీచింగ్ యొక్క విలువ మీ మనసుకు అందజేసి మీ బుద్ధికి అందజేసి ఇక్కడే ఆ వస్తువుని మీకు తెలియటం కోసం చెబుతున్నటువంటి బోధ. దీనికి లౌకికమైన ప్రయోజనాలు ఏమిటి? మీ హృదయంలో కైలాసం ఉంది, ఉన్నదంతా నీ హృదయంలోనే ఉంది. ఆ సద్వస్తువు ఎక్కడ ఉంది? నీ హృదయంలోనే ఉంది. కానీ నీ హృదయంలో నా సద్వస్తుకి రూపము లేదు, నామము లేదు. ఆ సోర్స్కి, ఆ సోర్స్ ఫారంలెస్. నీ శరీరానికి ఒక ఆకారం ఉంది, నీ శరీరానికి నీ ఆకారం ఉంది. కానీ అహంకారానికి మూలంలో ఉన్నదానికి, నీ అహంకారానికి ఒక మూలం ఉంది కానీ దానికి ఆకారం లేదు. అంటే ఆకారానికి పరిమితమైన నీవు ఆకారం లేని దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. మనం అర్థం చేసుకోలేక అదే లేదని అని అంటున్నావు. ఎంత క్లారిటీ చెప్పినా చెప్పటం, అది మీరు వివేకవంతులందరూ గ్రహించిన చెప్పటం మ్యాథమెటికలీ అక్యురసీ, ఆ సైంటిఫిక్ అనాలిసిస్, ఆ మ్యాథమెటికల్ అక్యురసీ మీరు చూడండి. అంటే సబ్జెక్ట్ మీరు ఎంజాయ్ చేస్తారని చెబుతున్నాను నేను. నేను అనే తలంపు నీకు ఒకటి ఉంది, దానికి ఒక మూలం నీ లోపల ఉంది. నీ శరీరానికి ఏ విధంగా అయితే ఆకారం ఉందో, నువ్వు ఉపాసించే దేవుడికి ఏ విధంగా ఆకారం ఉందో, ఈ నేననే తలంపు కూడా ఒక మూలం ఉంది. కానీ ఆ మూలానికి మటుకి ఆకారం లేదు. కానీ నువ్వు ఏదో ఒక ఆకారానికి తాదాత్మ్యం చెందటానికి జన్మ జన్మల నుంచి అలవాటు పడి ఉన్నావు. ఇవాళ ఒకరోజున ఆకారం లేని ఆ మూలాన్ని అందుకోవడం నీకు కష్టంగా ఉంది. అది నీకు అర్థమయ్యేలా చెప్పి, నీకు గ్రాస్ప్ అయ్యేలా చెప్పి, నీ బుద్ధికి గ్రహింపు శక్తి కలగజేసి నీ చెయ్యి పట్టుకుని అక్కడ తీసుకెళ్ళటం కోసం వస్తాడు గురువు. వాడే వాడి జ్ఞాని రూటెడ్ ఇన్ నేమ్స్ అండ్ ఫారమ్స్. ఆ రూపదృష్టి నామదృష్టిలోంచి మనస్సును విడదీయలేము మనస్సు. అలా విడదీయటానికే గురువు సహకరిస్తాడు. గురువు చెప్పిన మార్గాన్ని నువ్వు ప్రయాణం చేయటం ప్రారంభించు, అనుగ్రహం దానంతరదే వస్తుంది. ఆ గ్రేస్ దానంతరదే వస్తుంది. పైగా ఏం చెప్పారంటే అది ఆటోమేటిక్ డివైన్ యాక్షన్, ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. ఇప్పుడు మామూలుగా ఆ కాలువ పక్కన షట్టర్ ఎత్తితే పొలాల్లోకి నీరు ఎలా వెళ్ళిపోతుందో, షట్టర్ ఎత్తిన వెంటనే నీరు ఎలా మనం అడగలేదు, మనం అడగక్కర్లేదు. షట్టర్ ఎత్తిన వెంటనే నీరు పొలంలోకి వెళ్ళిపోతుంది, ఆ బోదిలో ఉన్న షట్టర్ పైకి ఎత్తేటప్పటికి. అదేవిధంగా గురువు చెప్పిన మార్గంలో నువ్వు ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు ప్రయాణం చేసావో గురువు అనుగ్రహం దానంతరది వచ్చేస్తుంది. షట్టర్ ఎత్తినంటే నీరు ప్రవహించాలి. అంటే ఇదంతా నువ్వు ఎప్పుడైతే ఈశ్వరుని విశ్వసిస్తడం ప్రారంభిస్తున్నావో, ఈశ్వరుడికి శరణాగతి పొందడం ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తున్నావో, ఈశ్వరుని నమ్మటానికి ఎప్పుడైతే ప్రారంభిస్తున్నావో, అంతా ఈశ్వర సంకల్పంతో ఈ సృష్టి నడకంతా నడుస్తుందని ఎప్పుడైతే, అంటే నీ తెలివితేటల కంటే, నీ తెలివితేటల మీద నీకు నమ్మకం ఉండొచ్చు, నీ తెలివితేటల కంటే ఎక్కువగా ఈశ్వరుని ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో, అంచేత ఎప్పుడైతే నువ్వు ఈశ్వరుడు పట్ల పరిపూర్ణ శరణాగతి ఎప్పుడైతే పొందుతున్నావో, ఎప్పుడైతే నేను యొక్క తలంపు యొక్క మూలాన్ని అన్వేషించడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావో, అప్పుడు అదును చూసుకుని పదును పెడతాడటండి వాడు. ఈశ్వరుడు శరణాగతి పొందడానికి ప్రిపేర్ అవుతున్నావు. ఇదంతా ఆయన మన వల్ల ఏమవుతుంది, ఇదంతా ఈశ్వరుడు వల్ల జరగాలి. కానీ మన వల్ల ఏమవుతుంది, ఇదంతా ఈశ్వర సంకల్పమే. ఈశ్వరుడు ఎలా గడిస్తే మనం అలా గాడగలం. ఇందులో మన తెలివి చేయట్లే ఉంది. ఆయన ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచోవాలి. మనం ఊరికే బొమ్మలం మాత్రమే. డైరెక్టర్ ఆయనే మనం ఉడికే బొమ్మలు, తెర మీద ఆడే బొమ్మలు లాంటి వాళ్ళు మాత్రమే. ఈశ్వర సంకల్పానికి, ఈశ్వర సంకల్పానికి ఎదురు తిరగకుండా, ఈశ్వర సంకల్పానికి మనం రియాక్ట్ అవ్వకుండా, ఈశ్వర సంకల్పాన్ని గౌరవించడం ఎప్పుడైతే నేర్చుకుంటున్నావో నువ్వు, ఎప్పుడైతే శరణాగతి, ఆ శరణాగతి మార్గంలో ప్రయాణం చేస్తున్నావో, ఆ నేను అనే తలంపు యొక్క మూలాన్ని వెతకడానికి ఆ అన్వేషణ ఎప్పుడైతే ప్రారంభిస్తున్నావో, ఇదే అదును అనుకుంటాడటండి. ఎవడండి ఆ గురువు? ఇదే అదును అనుకుంటాడటండి. ఇదే అదును అనుకుని ఏమండి వాడు పరికించి, ఏమండి వాడు పరికించి ఇదే అదునని వాడిని పరిశీలించి పరికించి అప్పుడు ఉపదేశం వాడికి ప్రారంభిస్తాడటండి వాడు గురువు. వాడు ఆ టైం చూసుకుని ఆ మాట చెప్తాడు, అప్పుడు ఆ మాట వాడికి పనిచేస్తాడు. ఆ బ్రెయిన్కి మెచ్యూరిటీ వచ్చినప్పుడు, అర్హత వచ్చినప్పుడు, యోగ్యత వచ్చినప్పుడే గురువు ఉపదేశించడం ప్రారంభిస్తాడు. అంటే రమణ మహర్షి గారు కొంతమంది ఏదైనా అడిగినా మౌనంగా ఉండేవారు, మాట చెప్పేవారు కాదు. ఇప్పుడు మనకు ఒకళ్ళ మీద ఒకరికి ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడుకో అక్కర్లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడుకోవాలి. ఏం చేద్దంటే ప్రేమ లేదని తెలియకుండా ఉండటం కోసం. మీకు అర్థమవుతుందే, మనకి ఎవరి మీద అయితే ప్రేమ లేదో వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి. ఏం చేద్దాం, వాళ్ళ మీద మనకు ప్రేమ లేదన్న సంగతి వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం. అంటే మీ పట్ల నాకు ఎఫెక్షన్ ఉందనుకోండి, నా పట్ల మీకు ఎఫెక్షన్ ఉందనుకోండి, మాటలతో పనేముంది. హృదయం హృదయంతో మాట్లాడినప్పుడు ఒకళ్ళ పట్ల హృదయంలో అభిమానము, ఆ ప్రేమ, ఆప్యాయత అది ఉన్నప్పుడు మాటలతోటి పనేముంది. మాటలతోటి పని లేదు, మాటలతోటి ఆ పని లేదు. మనిషికి శరీరంలో రకరకాల రోగాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, మనసులో కూడా రకరకాల సంస్కారాలు ఉన్నాయి. ఒక్కో సంస్కారం ఒక రకంగా అహంకారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. కొంతమంది వాడు భోంచేసి వచ్చారని మనకు తెలుస్తున్నా సరే భోంచేస్తారని అడుగుతాం. వాడు భోంచేసి వచ్చారని మనకు తెలుసు, భోంచేస్తారండి అడుగుతాం. అంటే అది భోంచేయకూడదు, గౌరవం రావాలి. ఇదో రకమైన సంస్కారం. ఏమండి ఇది మీకు అర్థమవుతుంది? ఈ సంస్కారాలు, ఆ డాక్టర్ కడుపు నొప్పి, ఆ కడుపు నొక్కే ఎక్కడ పెయిన్ ఉంది ఎలా చూసుకుంటాడో మీరు, మీరు ఎలా పరిశీలించుకోవాలని చెబుతున్నారు భగవాన్. ఏ విధంగానే ఒక్కో సంస్కారం మీ అహంకారాన్ని, ఒక్కో సంస్కారం ఒక రకంగా వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఏ సంస్కారం ఈ మీ అహంకారాన్ని, ఏ ఒక్కో సంస్కారం ఒక రకంగా అహంకారాన్ని వ్యక్తం చేస్తుంది. శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా రోగమే. ఇప్పుడు కాళ్ళకు రోగం వచ్చిందనుకోండి మనకెందుకైనా ఊరుకుంటామండి? ఇంకే కాళ్ళు కూడా మన శరీరంలో భాగమే. ఇప్పుడు లివర్కి రోగం వచ్చిందనుకోండి మనకెందుకైనా ఊరుకుంటామా? శరీరంలో లివర్ కూడా శరీరంలో భాగమే. అదేవిధంగా నీలో ఏ రకమైన సంస్కారం ఉన్నా ఆ సంస్కారంలో, ఆ సంస్కారం ఒక రకంగా అహంకారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. అది ఏ సంస్కారం నీ అహంకారాన్ని ఏ రకంగా వ్యక్తం అవుతుందో పరిశీలన చేసుకుని దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించి ఎంత అనాలిసిస్ చూడండి, ఆ విశ్లేషణ చూడండి, ఆ చెప్పడంలో క్లారిటీ చూడండి. కొంతమందికి అవసరం లేకపోయినా మాట్లాడుతూ ఉంటారు, అవసరం లేకపోయినా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు చేసిన మంచి పనులు అయినా చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళు చేసిన మంచి పనుల ద్వారా వాళ్ళ అహంకారాన్ని వ్యక్తపరచుకుంటున్నారు. అలా గ్రహించండి, ముందు మీరు గ్రహించండి, గుర్తించండి. ముందు మీకు గ్రహింపు లేక రోగం ఏంటో తెలియకుండా రోగం నుంచి మీరు బయటపడ్డారు. అదేవిధంగా మీకు గ్రహింపు శక్తి లేకుండా, గుర్తింపు శక్తి లేకపోతే ఏ సంస్కారం మిమ్మల్ని పీడిస్తుందో, ఏ రకంగా మీ అహంకారం పీడిస్తుందో గుర్తింపు శక్తి లేకుండా అందులోంచి మీరు బయటపడలేరు. ఇది ఎలా అంటే, ఏదో ఒక టెండెన్సీ మీలో ఉందనుకోండి, ఏదో ఒక వాసన మీలో ఉంది. ఆ వాసన అది మీలో ఉన్నట్టు మీకే తెలియదు, ఆ వాసన మీలో ఉన్నట్టు మీకు తెలియదు. కానీ పరమేశ్వరుడు ఏదో ఒక జన్మలో మీలో ఉన్న హిడెన్గా ఉన్న వాసన, అంటే మీకు తెలియకుండా లోపల దాక్కున్న వాసన ఏదో జన్మలో దాన్ని బయటికి పంపిస్తాడు, రెచ్చగొడతాడు దాని లోపల. మరి నువ్వు దాక్కున్నావు, నువ్వు దాక్కుంటాడు మోక్షం రాదు. అయితే నువ్వు అడిగి తెలియాలి, అడిగి తెలిసాక నువ్వు నిన్ను నశింప చేయడానికి వాడు చూస్తాడు, అప్పుడు కానీ నీకు మోక్షం రాదు వాడికి. అంచేది వాడిని ఆ హిడెన్గా ఉన్నదాన్ని రెచ్చగొడతాడు. చూడండి, ఇప్పుడు ఎప్పుడు కూడా కనిపించిన రోగం మంచిది, కనపడిన రోగం ప్రమాదం. రోగం రోగం ఏంటో తెలిస్తేనే మనకు సుఖం ఉంది, దాన్ని తమ్ము మందు వాడతాం. కొన్ని రోగాలకు బయటకు కనపడవు, కొన్ని కానీ రోగం ఉంటుంది. అది రేపేలు ఉండే చస్తాడు ఉందా రోగం తెలుస్తుంది, తెలిసినా అంటే చేసింది ఏమిటి? కనపడని రోగాల కంటే కనిపించే రోగాలు మెరుగు. ఇది మందు వాడవచ్చు, కనపడిన రోగానికి మందు వాడటానికి అవకాశం లేదు. భగవాన్ అన్నారు, ఒకటి శరీరానికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ ఉన్నా కానీ అడిగి తెలియదు అనుకోండి, ఉన్నట్టు సంతోష సరదా సరదాగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు పాప. వాడు మనలాగా ఆనందంగా, అడి క్యాన్సర్ ఉందని లోపల అడి మనలాగే సంతోషంగా ఉంటాడు, మనలాగే ఆనందంగా ఉంటాడు. కానీ అడిగి జబ్బు ఉన్నట్టడికి ముదిరిపోయిన తర్వాత తెలుస్తుంది, సావధానం సిద్ధమయ్యాక తెలుస్తుంది, అప్పుడు వరకు ఆడు ఆనందంగానే ఉంటాడు. ఏమండి ఇప్పుడు ఈ సంసారం మనకి ఎలా ఉందటండి? క్యాన్సర్ జబ్బు ఉన్నవాడికి క్యాన్సర్ తెలియకపోవటం వల్ల ఎంత సంతోషంగా ఉంటాడు, ఈ సంసారం జబ్బు యొక్క ప్రమాదం తెలియకపోవటం వల్ల మనం కూడా అంత సంతోషంగా ఉంటాం. ఎవరిని చూసినా ఎవడి ముఖం చూసినా సంతోషమే అట్లా. ఇంకాడు జబ్బుని తెలిస్తే కదండి, పేషెంట్కి కూడా ఆడి జబ్బు ఉందన్న సంగతి తెలియకపోతే ఆడి ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటాడండి. వాడికి తెలియదు కదా ఆడేం చేస్తాడు, మరి జబ్బు ఉందని ఆడు తెలియదండి. ఇంకేదండి తెలిసి తెలియకపోవటం వల్ల. అదేవిధంగా మన అందరము కూడా ఈ సంసార గొడవల్లో చాలా సంతోషంగా ఉన్నామటండి. ఇచ్చేదండి దీనికి ఒకటే ఇంత సంతోషంగా ఉంటాను కారణం, మరో కారణం ఏమిటంటే నీ జబ్బు అనే సంగతి మనకి తెలియటం ఎట్టండి. ఈ డిసీజ్ అనే సంగతి ఇంకా మనకి ఆ ఎరుక్కి రాలేదు, మన ఎరుక్కిది రాలేదు. ఈ రూపదృష్టి నామదృష్టి అనేది ఒక జబ్బు, అది జబ్బు అని కూడా మనకి గ్రహింపు శక్తి, పోగొట్టుకుంటామో పోగొట్టుకోలేమో అది వేరే విషయం, అది వదిలేయండి. అది మనకి గ్రహింపు శక్తికి ఇంకా రాలేదు, అలా కూరికిపోయామట రూపదృష్టితో నామదృష్టి. ఏమండి అది జబ్బు అనే సంగతి కూడా మనకి తెలియటం లేదు, అది గుర్తింపుకి రాలేదు, అంచేత సంతోషంగా ఉంటున్నాం అంటున్నాం. అంటే జన్మించడం మరణించడం అనేది కూడా ఒక సంసారమే, మరణించడం జన్మించడం అనేది కూడా ఒక సంసారమే. ఆ సంసారం జబ్బు అనే సంగతి కూడా మనకి ఇంత ఎరుక్కు రాలేదు, అంచేత సంతోషంగా ఉంటుంది. తెలుసుండి కదా తెలియకపోవటం, అందులోని నిస్సారతని, అందులోని అశాంతిని, అందులోని అల్పత్వాన్ని, అందులో స్వల్పత్వాన్ని గురువు నీకు ఎత్తి చూపించి అప్పుడు నేను హృదయాభిముఖంగా ప్రయాణింపు చేస్తాడు వాడే గురువు. ఓ అరుణాచలేశ్వరుడా, నాలో పలానా వాసన ఉందని చెప్పడంలో నీ గొప్పతనం ఏమి లేదు, కానీ ఆ వాసన తొలగించవలసిన బాధ్యత కూడా నీదే అరుణాచలేశ్వరుడు. ఈ పని కూడా నువ్వే పూర్తి చేసి పెట్టాలి. కానీ నా ప్రార్థన ఏమిటంటే, నా రిక్వెస్ట్ ఏమిటంటే, నా ప్రేయర్ ఏమిటంటే, సకంలో మటుకు విడిచిపెట్టి నా వాసన తొలగించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి, కానీ సకంలో మటుకు విడిచిపెట్టేకు. ఆ వాసన శేషం లేకుండా నశింపజేసే వరకు ఆ పని మటుకు నువ్వు విడిచిపెట్టకు. అది ఒకటి నాకు, దిస్ ఈజ్ ఓన్లీ మై ప్రేయర్, దిస్ ఈజ్ ఓన్లీ మై రిక్వెస్ట్. ఇంచేత నీలో రకరకాల సంస్కారాలు ఉన్నాయి, రకరకాల తలంపులు ఉన్నాయి, రకరకాల ఊహలు ఉన్నాయి, రకరకాల డిజైర్స్, రకరకాల యాక్షన్స్, రకరకాల థాట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక్కో రకంగా అహంకారాన్ని వ్యక్తం, ఒక్కో సంస్కారం ఒక్కో రకంగా, చెవిలో పూట ఒక రకంగా ఉంటుంది, కడుపు నొప్పి ఒక రకంగా ఉంటుంది, కాళ్ళు లాగటం ఒక రకంగా ఉంటుంది, కళ్ళు మంటలు ఒక రకంగా ఉంటాయి, నీ యొక్క సంస్కారాలు ఒక్కో రకం, ఒక్కో సంస్కారం ఒక రకంగా నీ అహంకారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఏ సంస్కారాలు ఏ రకంగా అహంకారాన్ని వ్యక్తపరుస్తున్నాయి ఆయన జాగ్రత్తగా చూసుకుని, భూతద్వంలో పెట్టి వస్తువుని చూసినట్టు జాగ్రత్తగా చూసుకుని, ఒకటి వన్ బై వన్, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి నువ్వు తొలగించుకోవాల్సిన ప్రయత్నం నీ మీద ఉంది. నువ్వు ప్రయత్నమే మొదలుపెట్టి సరిపోతుంది, గురువు అనుగ్రహం, ఈశ్వరుని గ్రహం, దానంతట అదే వస్తుంది. నువ్వు ప్రయత్నం మొదలు చేయి, ప్రయత్నం మొదలు, నీకు నువ్వు సహాయం చేసుకోవటానికి ప్రారంభించు, అప్పుడు ఈశ్వరుడు నీకు సహాయం చేస్తాడు. ముందు నీకు నువ్వు సహాయం చేయడం కోసం కొంచెం ప్రయత్నం చేసుకో, అప్పుడు నీ ప్రయత్నం ఎప్పుడైతే మొదలుపెట్టావో, నీకు నువ్వు ఆ సంస్కారాలు రిమూవ్ చేయడం కోసం, నిన్ను నువ్వు పవిత్రను చేసుకోవడం కోసం, నిన్ను నువ్వు ఎప్పుడైతే నీకు నువ్వు సహకరించుకుంటున్నావు, అప్పుడు ఈశ్వరుడు సహకారం కూడా నువ్వు అడగక్కర్లేదు, ధనంతరదే అవస్థిస్తుంది. నీ లోపల ఉన్న అజ్ఞానాన్ని ఒక్కో సంస్కారం ఒక రకంగా వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఓహో ఈ సంస్కారం, ఇది ఏ సంస్కారం, నీ లోపల ఉన్న అజ్ఞానాన్ని బయట తీసుకొస్తున్నాయి ఈ సంస్కారాలు. ఓహో ఈ సంస్కారం ఈ రకంగా తీసుకొస్తాను కదా, ఈ సంస్కారం ఈ రకంగా తీసుకొస్తానని దాన్ని పట్టుకో. ఏ సంస్కారం నీ అజ్ఞానాన్ని ఏ రకంగా తీసుకొస్తుందో ఆ సంస్కారాలని నువ్వు పట్టుకుని దాన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి, దాన్ని తొలగించుకోవడానికి నువ్వు దాన్ని ప్రయత్నం చేయి. అప్పుడు ఏమవుతుందటండి, నీకు లాభం ఏమిటంటే, ఎప్పుడైతే నువ్వు అహంకారం యొక్క, అంటే ఎప్పుడైతే నీకు ఈ అహంకారం యొక్క విజృంభిణి, సంస్కారాలకు విజృంభణ ఆపు చేస్తున్నావు, నీకు నిగ్రహం ఏర్పడుతుంది. నిగ్రహం వచ్చి కొద్ది ఆగ్రహం తగ్గుతుంది. నిగ్రహం పెరుగుతా అంటే ఏది తగ్గుతుంది, ఆగ్రహం తగ్గుతుంది. నిగ్రహం నీకు ఎప్పుడు వస్తుంది, నీలో ఉన్న సంస్కారాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం ఎప్పుడైతే ప్రారంభించావు అప్పుడు నీకు వస్తుంది, ఆ కంట్రోల్ వస్తుంది. వి హ్యావ్ టు స్టిల్, ఒక చోట రాధాకృష్ణ అంటాడు, వి హ్యావ్ టు స్టిల్ అవర్ డిజైర్స్, స్టడీ అవర్ ఇంపల్సెస్, అండ్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్. రమణ మహర్షి గురించి ఒక ఆర్టికల్ రాశాడు డాక్టర్ రాధాకృష్ణ, మన రాష్ట్రపతి చేసి ఆయన ఒక ఆర్టికల్ మధ్యలో చెప్తాడు, అది వి హ్యావ్ టు స్టిల్ అవర్ డిజైర్స్, స్టడీ అవర్ ఇంపల్సెస్, అండ్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్. నాట్ కంఫర్ట్ బట్ కంట్రోల్ ఇస్ హ్యాపీనెస్. నీకెంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ నీకు నిగ్రహం లేకపోతే నువ్వు సుఖపడవు. నాట్ కంఫర్ట్ బట్ కంట్రోల్ ఈజ్ హ్యాపీనెస్. ఎప్పుడైతే నీ సంస్కారాసనం రిమూవ్ చేసుకోవడానికి, తొలగించుకోవడానికి ప్రయత్నం చేసావు, నీకు నిగ్రహం కూడా నీకు కలుగుతుంది. అప్పుడు నిగ్రహశక్తి నీకు కలుగుతుంది. అంటే నేనే ఉండని ప్రశ్న కూడా, ఎందుకంటే భగవాన్ నేనే ఉండని ప్రశ్న వేసుకోమన్నారు కదా, ఆ ప్రశ్న కూడా ఎందుకంటే మనస్సుకి ఏనుక్కి అంకుశం ఎలా ఉపయోగపడుతుందో, నేనే ఉండని ప్రశ్న కూడా మనస్సుకు అంకుశం ఎలా ఉపయోగపడుతుంది. అంకుశానికి ఏ విధంగా అయితే ఏనుగు జడుస్తుందో, అదే నేనే ఉండని ప్రశ్నకు కూడా మనస్సుకి అంకుశం, అంటే మనస్సు బాహ్యంగా విజృంభించకుండా అంకుశం నాకు అది ఉపయోగపడుతుంది. ఏది నేను ఎవడననే ప్రశ్న. ఈ సంస్కారాలు ఎలా ఉంటాయి చెప్పమంటారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ మధ్యన ఒక చోట భోజనం చేస్తున్నాను, ఒకరు ఏమడిగారు, అన్న అడిగారు. మామూలుగా ఈయన ఏమనాలి, అన్నం అడుగుతున్నారు వడ్డించున్నారు, కానీ అక్కడ ఉన్న పెద్ద మనిషి పెత్తనం చేశానన్నాడు, వారు అడిగేది అన్నమే కదా వడ్డింది అంటే బూర్లు వడ్డించరేమో ఒక ఆవిడన్నారు. అంటే లోపల ఉన్న అజ్ఞానం మాట ద్వారా ఎలా వ్యక్తం అవుతుందో చూడండి. ఇప్పుడు వారు అడిగింది అన్నం, వారు అన్నం అడుగుతున్నారు అన్నం వడ్డించడం అనాలి, అక్కడ చోట ఆగిపోవాలి. కానీ లోపల ఆయన మామూలుగా నాజుకైన మనిషే, ఆయన అంతా తెలుగుతో కూడా మురుకుడు కదా, సంస్కారం ఒకసారి సడన్గా మిమ్మల్ని ఒకసారి ఈ సైకిల్ చూపి పేరిపోతుంది చూడండి. అదే ఇక్కడ భగవాన్ చెబుతున్నారు, జాగ్రత్తగా ఉండే పేరిపోతాయి సంస్కారాలు. ఆ మైండ్లో ఏదైనా డిజార్డర్ చూడండి, అంటే అక్కడ ఏదో లోబుత్వం లేకపోతే ఏదో ఒక అనారోగ్యం, ఆ సంస్కారం ఆ మనసులో ఉన్న సంస్కారం అలా వ్యక్తమవుతుంది. అంటే మీ లోపల ఉన్న, మీ లోపల అజ్ఞానం నన్ను చెప్పు, మీ లోపల అజ్ఞానం అహంకారం నన్ను చెప్పు, మీరు ఎంత దాచుకుందా ఉన్నా ఏదో రకంగా అది వ్యక్తం అవుతుందని చెప్పడం కోసం చెప్తున్నారు. మనం ఎంత దాచుకుందానో సరే ఒకసారి బరెస్ట్ అవుతా ఉంటాం. కొంతమంది కోపం అంటే దాచుకుంటారు కొంతమంది, కానీ అది టైం వచ్చేవాడు కదా అలా వచ్చేస్తూ ఉంటాం. వాళ్ళ కళ్ళల్లో ఆ కంఠ స్వరంలో అది వ్యక్తమైపోతూ ఉంటాం. కొంతమంది చుట్టాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఉంటారు, అదొక రకమైన అహంకారం. చుట్టాలు వచ్చినప్పుడు కోపం చూపించరండి, తర్వాత చాలా నాగరికత చూపిస్తూ ఉంటారు, మర్యాద చూపిస్తూ ఉంటారు, మాటలు నాజుగ్గా మాట్లాడుతూ ఉంటారు, అదొక రకమైన అహంకారం. ఇవన్నీ పరీక్ష చేసుకోమని చెబుతున్నారండి భగవాన్. మళ్ళీ చుట్టాలు గుమ్మంది అడ్డకి మామూలే అండి. ఇప్పుడు అంటే రకరకాల టెండెన్సీస్, అంటే ఈ టెండెన్సీస్ చేస్తే ఎలా ఉంటాయో జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేసుకుంటా అంటే ఆ టెండెన్సీ యొక్క వికారం మీకు తెలుస్తాను, తర్వాత మీరు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎక్స్రే చేయటం ఎందుకు, రోగం అక్కడ ఉందే, రోగం ఉందో లేదో తెలుసుకోవడానికే కదా. అదేవిధంగా మీరు మాట్లాడే మాటల ద్వారా, మీరు చేసే పనుల ద్వారా, మీ ఎక్స్ప్రెషన్ ద్వారా మీకున్నటువంటి ఆ సంస్కారాలు చూసుకుంటూ ఉంటే మీకే తెలుస్తుంది, మీ మాట ద్వారా, మీ చేత ద్వారా, మీ ఆలోచన ద్వారా. అయితే నువ్వు సాధన చేయగా చేయగా నీకు గుర్తింపు రాగా రాగా ఈశ్వరుడి పట్ల నీకు చలనం లేని విశ్వాసం కలగ్గా కలగ్గా, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే నిశ్చయం నిర్మలం, అది ఉద్రేకంగా కాదు, ఆ నిశ్చయం నిర్మలం అయితే హృదయం యొక్క లోతుల్లోంచి, నీ హృదయం యొక్క లోయల్లోంచి ఆ విశ్వాసం నీకు భగవంతుడి పట్ల సజీవంగా కనుక వస్తే, అంటే వారానికి ఒక రకంగా కాకుండా సజీవంగా, అంటే జీవనది ఏ విధంగా ఉంటుందో, భగవంతుడైన వాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనే వాడు ఉన్నాడు, మన హృదయంలో ఒక నిజం ఉంది, దానికి చావు లేదు అనే విశ్వాసం నీ హృదయాంతరాలంలోంచి, ఆ లోయల్లోంచి, ఆ లోతుల్లోంచి, ఆ పొంగి పొంగి ఆ నీరు ఓట వచ్చినప్పుడు ఎలా బయటకు పొంగుతుందో, ఆ విధంగా పొంగి పొంగి ఆ విశ్వాసం వచ్చి నీ శిరస్సును ముంచుతున్నప్పుడు, అప్పుడు ఆ విశ్వాసం నుంచి ఒక శక్తి నీకు కలుగుతుంది. ఎప్పుడైతే భగవంతుడి పట్ల నీకు విశ్వాసం కలిగిందో, ఆ విశ్వాసం నుంచి నీకేం కలుగుతుంది, ఒక శక్తి నీకు కలుగుతుంది. ఆ శక్తి నీ సంస్కారాలతో పోరాడి సంస్కారాలని బయటికి లాగి మంట పెడుతుంది. అప్పుడు నువ్వు జ్ఞానం అవుతావు, నువ్వు జ్ఞానం అవుతావు, గురువు అవుతావు. అప్పుడు నీ సంస్కారాలతో నువ్వు పోరాడుతున్నావు అప్పుడు, కానీ ఈ శక్తి నీకు సరిపోదు, ఈ శక్తి నీకు సరిపోదు. ఈశ్వరుడి పట్ల అచంచలమైనటువంటి, గురువు పట్ల, గురువు చెప్పిన మాటల పట్ల అచంచలమైన విశ్వాసం నీకు కలిగినప్పుడు ఆ శక్తి అభివృద్ధి అవుతుంది, ఆ శక్తి నీకు అభివృద్ధి అవుతుంది, ఆ శక్తి యొక్క ఆ శక్తి విజృంభిస్తుంది, ఆ శక్తి నీకు విజృంభించి ఏం చేస్తుంది అంటే ఈ సంస్కారాలను బయటకు గెంటేసి మంట పెడుతుంది. పెరుదల పగనే పట్టి ఇలాగితివి నీ మహిమ కనదు రెవరు అరుణాచల. తిండిని తిండిని నిన్ను చేరి తిని తిన నానేను శాంతమైపోవుదును అరుణాచల. గిరిరూపమైనట్టి కరుణాసముద్రమా, గిరిరూపమైనట్టి కరుణాసముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. ఓ శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.